ఈ చెట్టు మీద నుంచి అరటిపళ్ళ గెల కట్టబడి ఉన్న చెట్టు కొమ్మ ఎదురుగుండా కూర్చుంది. ఇప్పుడు ఈ కొమ్మ మీద కూర్చుంది అది కోతి. దానికి ఎదురుగుండా ఉన్న కొమ్మకి గెల ఉన్నది. చెయ్యి చాపితే గెల అందుతుంది. మళ్ళీ ఒక గంట గడిచింది. దీనికి నీరసం వచ్చింది. చేతులు లాగడం మొదలెట్టాయి. ఉపవాసం ఉన్నవాళ్ళు కొంతమందికి కాళ్ళు చేతులు లాగుతాయి. దీనికి కూడా చేతులు లాగాయి. అప్పుడు అది అనుకుందిట, ఈ ఎదురుగుండ కొమ్మ మీదేమో అరటిపళ్ళ గెల ఉంది, నేనేమో ఈ కొమ్మ మీద కూర్చున్నాను. చెయ్యి చాచి ఆ కొమ్మ మీద ఉన్న పండు అందుకోవడానికి చేతులు పనిచేయడం లేదు, నీరసంగా ఉంది. ఎందుకు వచ్చింది, అరటిపళ్ళ గెల పక్కనే కూర్చుంటే టక్కన పండు తీసుకుని నోట్లో వేసుకోవచ్చు కదా అని గెల దగ్గర కూర్చుంది ఎగిరి మళ్ళీ. ఇప్పుడు గెల దగ్గర కూర్చున్నాక కాసేపు పోయాక మళ్ళీ నీరసం వచ్చింది దీనికి. ఇప్పుడేమనుకుంది కోతిగారు, ప్రొఫెసర్ కోతిగారు, అయ్యయ్యయ్యో నేనేమో అరటిపళ్ళు తొక్కలతో తినలేను, కోతులు తొక్క తినవండోయ్, అదేమిటో తెలియదు కానీ మనుషులైనా తొక్క తింటారేమో, కానీ కోతులు మాత్రం తొక్క తీసి పండే తింటాయి. అందుకని అదేమనుకుందిట, నాకు చేతులు అంతకంతకి నీరసం వల్ల లాగుతున్నాయి, రేపు ద్వాదశి వస్తుంది, అప్పుడు ఈ అరటిపండు తొక్క తీసి పండు నోట్లో వేసుకోవడానికి నా చేతులు స్వాధీనంలో ఉండవు, అప్పుడు పండేం తింటాను, చచ్చిపోతానేమో. ఎందుకైనా మంచిది ఈ అరటిపళ్ళ తొక్కలన్నీ తీసి పళ్ళు ఒళ్ళో వేసుకుంటే అప్పుడు ద్వాదశి ఘడియల్లో టక్కన ఆ పండు నోట్లో వేసుకోవచ్చు కదా అనుకుని అరటిపళ్ళన్నీ పీకి వాటి తొక్కలు కింద పారేసి చక్కగా బాసిన వటం వేసుకు కూర్చుని ఒళ్ళో పెట్టుకుంది ఈ పళ్ళు. మళ్ళీ గంట గడిచాక ఒళ్ళో ఉన్న పండు చేత్తో అందుకోవడం కూడా కష్టమేమో, చేతిలోనే కొన్ని పళ్ళు పెట్టుకుంటే నోట్లో పెట్టుకోవడం తేలిక కదా అని కొన్ని పళ్ళు చేత్తో పెట్టుకుంది. చేతిలో పెట్టుకున్నాక మళ్ళీ అనుమానం వచ్చింది దీనికి, ఇక్కడున్న చెయ్యి ఇక్కడ నోటిదాకా కూడా తేలేనేమో, కాబట్టి నోటికి ఎదురుగుండా పండు పెట్టుకుంటే మంచిది అని ఈ చేతిలో ఉన్న పండు నోటికి దగ్గరగా పెట్టుకుంది. నోటిదాకా పెట్టుకున్నాక నోట్లో పెట్టుకోలేనేమో, నోట్లోనే పెట్టుకుని మింగకుండా ఉంటే చాలుగా, అది కూడా ఉపవాసమే కదా, పండు నోట్లో పెట్టుకుని రేపు ద్వాదశి ఘడియల్లో గుటుక్కు మింగుతాను అని పండు నోట్లో పెట్టుకుంది. నోట్లో పెట్టుకున్నాక కొంచెం కొంచెం తెలియకుండానే కొరికింది. ఎలాగో కొరికాక నోటి లోపలికి పోతేనే నోటి బయట ఉంటేనే అని గుటుక్కుని మింగింది. ఎలాగో ఒక పండు తిన్నాను కదా మొత్తం తింటే అని పళ్ళన్నీ మింగి చెంగున్ దూకెళ్ళిపోయింది. ఆ కోతే మన మనస్సు. అందుకే శంకరాచార్యులు వారు ఏమన్నారు, కపాలిన్ భిక్షోమే హృదయ కపిమత్యంత చపలం దృఢం భక్త్యా బద్ధ్వా భవభవదధీనం కురు విభో అంటాడు శివానందలహరిలో. ఓ ఈశ్వర, నువ్వు భిక్షుకుడివి, ఆది భిక్షుకుడివి, భిక్షకి ఇంటింటికి వెడతావు, శివుడి ఇంటింటికి వెళ్ళి భిక్షాందేహి అంటాడు. ఆఖరికి కట్టుకున్న భార్య దగ్గరకు కూడా వెళ్ళి భిక్షాందేహి అని యాచిస్తాడు ఆయన. నువ్వు భిక్షుకుడివి, ఇంటింటికి వెళ్ళి భిక్షాందేహి అంటే అందరూ నీకు ముష్టి వెయ్యరు. ఈ ముష్టి ఎత్తుకునేవాడు తనతో ఒక కోతిని పట్టుకెళ్ళి ఈ కోతిని అటు ఇటు ఆడించి యజమానికి దండం పెట్టు అంటే కోతిలా దండం పెడితే అప్పుడు అది చూసిన ఇంటి వాళ్ళు ఆనందపడి, ఓహో వీడు కోతులు ఆడిస్తున్నాడు, కోతి చేత దండం పెట్టించాడు అనుకుని కోతిని చూచి భిక్షుకుడికి భిక్ష వేస్తారు. నువ్వు భిక్షుకుడివి, నువ్వు భిక్షకు వెళ్ళేటప్పుడు ఒక కోతిని నీతో పట్టుకెళ్ళి ఆడించు, అప్పుడు నీకు భిక్ష బాగా లభిస్తుంది. ఆ కోతి బయట కోతి కాదు, నా మనస్సు అనే కోతిని నీతో పట్టుకుపో. నా మనస్సు కోతి, చపలమైనది, ఎదురుగుండా కుర్చీలో కూర్చుంటుంది పురాణం వినడానికి, కానీ మనస్సు మాత్రం చిటికి మటికి బయటికి పోతుంది, ఫోన్ మాట్లాడడానికి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. మాయదారి మనస్సు కోతితో సమానం. ఈ నా మనస్సు అనే కోతిని భక్తి అనే తాడుతో బంధించి నీతో పాటు పట్టుకుపోయి ఇంటింట ఆడిస్తే నీకు భిక్ష లభిస్తుంది. నీ కూడా ఉన్న కారణం చేత ఈ మనస్సు అనే కోతి అన్ని దిక్కులకి వెళ్ళిపోకుండా నీ మీదే మనస్సు లగ్నం చేసి తరిస్తుంది అని చమత్కారం చేశాడు ఆయన. ఈ మనస్సు అనే కోతి చాలా విచిత్రమైనది అన్నమాట. అందువల్లే ఇప్పుడు ఈయన బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసమపి కరషతి అని రాశాడు ఆయన. ఇంద్రియములు ఇటువంటివి, ఒక్క క్షణం నిలకడగా ఉండవు, కోతి వంటివి. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనే ఆరు శత్రువులకి గురైపోతాయి. ఎంత జ్ఞాని అయినా ఇంద్రియాలు అదుపులో పెట్టలేడు అని వ్యాసుల వారు అద్భుతమైన శ్లోకం చెప్పారు. ఎందుకు చెప్పారో తెలుసా, పెళ్ళొద్దు ఏం వద్దు అనుకున్న ఆయన కూడా అందముగా ఉన్న కృతాచిని చూచి వ్యామోహితుడయ్యాడు. అది చిలుక రూపంలోకి ఎగరగానే విపరీతమైన కామం వల్ల ఆయన యొక్క అమోఘమైన వీర్యం జారి ఆయన మధిస్తున్న అరణిలో పడిపోయిందిట. అరణి అంటే అగ్నిని పుట్టించడానికి కర్రా తిప్పుతారని చెప్పానుగా మీకు, అందులో ఆయన యొక్క రేతస్సు పడిపోయింది. ఈ వీర్యం అందులో పడినప్పుడు ఆయన చూసుకోనే లేదు, పాప ఆయనకి అదేం తెలియడం లేదు. అమ్మయ్యా ఈ ఘృతాచి వెళ్ళిపోయిందిరా బాబు, అనవసరంగా సంసారం అనే వ్యామోహంలో పడేవాడినేమో, అది పోవడం అదృష్టం అనుకున్నాడు ఆయన. అందువల్ల ఆయన అరణి మధిస్తూనే ఉన్నాడు, ఈయన రేతస్సు అందులో పడింది. అది వ్యర్థము కాని పవిత్రమైన వీర్యం అది. అందువల్ల అందులో పడగానే ఆయన అలా గిర్రం తెప్పగానే అందులో నుంచి అగ్ని వంటి కాంతితో ఒక మహాపురుషుడు పుట్టుకొచ్చాడు. ఆ పురుషుడే ఇవాళ ప్రపంచమంతా నిరంతరం పూజించే పరమ అవధూత, యోగులకు యోగి, అవధూతలకు అవధూత సుకుడు శ్రీ సుఖ మహర్షి అంటే ఆయన. వ్యాసుని యొక్క రేతస్సు అరణిలో పడడం వల్ల, అరణి అగ్నికి స్థానమవడం వల్ల ఆయన అగ్నికాంతితో పుట్టాడు. శంకర అనుగ్రహంతో పుట్టాడు గనక శంకర తేజస్సు ఆయనలో ఉన్నది. ఇక్కడ వ్యాసుడు ఘృతాచి అనే అప్సరసను చూశాడని చెప్పాంగా, ఆ ఘృతాచి చిలుక రూపంలో మారిపోయి ఎగిరిపోయింది. ఈయన మనస్సు చిలుక మీద ఉంది, అందుకే పుట్టినవాడు చిలుక కాంతితో చిలుక ముక్కుతో పుట్టాడు, అందుకని సుకుడు అన్నారు ఆయన. మనము ఏ రూపమును ఎక్కువగా భావిస్తామో ఆ రూపము మన ఇంట్లో సంతానం రూపంలో వస్తుంది. అందుకే పూర్వం స్త్రీ పురుషుల్ని సంతానం పొందే ముందు భగవన్నామం చేసుకోండి, మంచి పనులు చెయ్యండి రా, పిచ్చి సినిమాలు చూసొచ్చి మీరు సంతానాన్ని కంటే ఆ సినిమాల్లో కొట్టే దౌర్భాగ్యుడై పుడతాడు కుమారుడు లేక కూతురు అని చెప్పారు. సంతానానికి పవిత్రమైన మనస్సు అవసరం సుమండి. అసలు మన మనస్సు వల్ల మాత్రమే మనకి సరియైన సంతానం కలుగుతుంది. అందుకే పూర్వకాలంలో సంతానం పొందేటప్పుడు స్త్రీలు భాగవతం వంటి పురాణాలు వినేవారు, మహాభారతం వినేవారు, లేదా హరినామస్మరణం చేసేవారు. నిరంతరం హరినామస్మరణ చేసేవాళ్ళ పిల్లలు జ్ఞానులవ్వడం నేను కళ్ళారా చూశాను. రోజు ఆట కావాలా జబర్దస్త్ లాంటి ప్రోగ్రాములు చూసిన వాళ్ళ పిల్లలు జబర్దస్త్గా వీధుల్లో పడి రౌడీలు అవడం కళ్ళారా చూశాను. బెత్తెడు గుడ్డలు కట్టుకుని డ్యాన్స్ చేయడం కళ్ళారా చూసినటువంటి స్త్రీ పురుషుల యొక్క సంతానం బెత్తెడు గుడ్డలతో జీవితంలో బెత్తెడు పొట్ట పోషించుకోలేక అడుక్కోవడం కళ్ళారా చూశాను. ఎన్నో రకాలైన జీవుల యొక్క పరిశీలన వల్ల చెబుతున్న మాట, అనేక ప్రపంచం చూశాను గనక. దాదాపు 32 సంవత్సరములుగా పురాణములు చెబుతున్నప్పుడు ఎంతోమంది శిష్యుల్ని పరిశీలించాను గనక, భగవన్నామస్మరణం చేస్తున్నటువంటి వాళ్ళ సంతానమునకు అపవిత్ర కార్యములతో బ్రతికేటటువంటి వాళ్ళ సంతానానికి ఉన్న తేడా చూసి చెబుతున్నమాట, తూచి చెబుతున్నమాట ఇది. అందువల్ల సాధ్యమైనంత వరకు గర్భవతులు ఎప్పుడూ కూడా భగవత్ కథలు వినండి. ఆ తర్వాత మీ ఇష్టం, మీరు ఏది పెట్టుకున్నా నేను అడిగేది లేదు, మీరు చెప్పేది లేదు. వీలున్నంత వరకు కనీసం సత్సంతానం కావాలని కోరుతున్నారు గనక, హాయిగా గర్భం ధరించడానికి ముందు, గర్భం ధరించాక భాగవతం వినండి, భారతం వినండి, దేవీ భాగవతం వినండి, శివపురాణం వినండి. మీకు నచ్చినటువంటి కథ శ్రద్ధతో వినండి, లేదా భగవన్నామ సంకీర్తన చెయ్యండి, అటువంటి పాటలు వినండి. రెంటికించెడిన రేవడు అని ఒక సామెత ఉన్నది. పాప ఒక ఆయన బట్టలు ఉతుక్కోవడానికి వెళ్ళాట. బట్టలు ఉతకడానికి పూర్వకాలంలో నదుల దగ్గరికి వెళ్ళేవారు, నదులో కాలవల్లోనో ఉతికేవారు. ఈయన ఒక కాలువ దగ్గరికి వెళ్ళాడు. ఆ కాలువ మంచి ప్రవాహంతో ఉంది, ఆ పూట వరదలో ఉంది. అక్కడికి వెళ్ళి కొన్ని బట్టలు ఉతికి, ఈ బట్టల్లో కొన్ని బట్టలేమో రేవులు అట్టే పెట్టి, కొన్ని బట్టలు ఉతికిని బయట ఆరేశాడు. ఎంతలో ఏం జరిగింది, పెద్ద గాలి వచ్చింది. ఆ గాలికి ఆయన గ్రౌండ్లో ఆరేసిన, మైదానంలో ఆరేసిన బట్టలు ఎగిరిపోతున్నాయట. అరేరే బట్టలు ఎగిరిపోతున్నాయని రేవులో బట్టలు వదిలి ఈయన పరుగు ఆ బట్టలు తీసుకురావడానికి వెళ్ళాడు. ఈలోపు ఏమైంది, నదీ ప్రవాహంతో ఈ బట్టలు కొట్టుకుపోయాయి. అయ్యయ్యో నదిలో బట్టలు కొట్టుకుపోతున్నాయని ఈ ఎగిరిపోతున్న బట్టలు వదిలి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చేలోపు రేవులో ఉన్న బట్టలేమో కొట్టుకుపోయాయి ప్రవాహానికి. ఈయన గాలికి కొట్టుకుపోతున్న బట్టలు వదిలేసి వచ్చాడుగా, గాలికి అవి ఎగిరిపోయాయి. అందుకని రెంటికించెడిన రేవడు అన్నారు. అంటే రేవులో ఉన్నవాడు ఇటు ఆరేసిన బట్టలు పోగొట్టుకున్నాడు, ఇటు రేవులో ఉన్న బట్టలు పోగొట్టుకున్నాడు. ఏదో ఒక్కదాన్ని కాపాడుకుని ఉంటే కనీసం కొన్నైనా దక్కేవి. కాబట్టి మనం ఒక రంగంలో అడుగు పెడితే, దాని మీద దృష్టి పెడితే అదన్నా దక్కుతుంది. ఇటు ఒకవైపు, మరొక వైపు ఇంకొక కాలు పెట్టి, ఈ వృత్తిలోనూ రాణించక, ఆ వృత్తిలోనూ రాణించక, ఏ వ్యాపారంలోనూ రాణించక, క్షణమునకొక వృత్తిని అన్నుకున్నవాడు చివరికి ఎందుకు కరగాకుండా పోతాడు. అందుకని జ్ఞానులు ఏమని చెప్పారన్నమాట, అనుక్షణము ఏకాగ్రచిత్తుడవై నీవు దేని మీద దృష్టి పెడతావో అదే నీ ఇంటిలో సంతాన రూపంలో వస్తుంది అన్నారు. వేదవ్యాసుల వారు ఓ పక్కనేమో పరమాత్మ ధ్యానం చేశాడు, మరో పక్కన సంతానం పొందాలనుకున్నాడు, శివానుగ్రహం ఉన్నది,
చిలుకను చూశాడు. అందువల్ల ఏమైపోయింది, ఆయన రేతస్సు ఇటు చిలుక రూపము, అటు శంకర వరము, ఇటు ఈయనలో ఉన్న ఆధ్యాత్మిక తత్వము, తపశ్శక్తి అన్నీ కలిసిన ఒక పుత్ర రూపంలో బయటకు వచ్చింది. ఆ పుత్రుడే శ్రీ శుకుడు, పరమ పూజ్యుడు. ఆయన పుట్టగానే దండం కమండలం శివుడు స్వయంగా చేతికిచ్చాడు. ఆకాశం నుంచి దండకమండలాలు వచ్చాయి. నల్ల జింక చర్మం వచ్చింది, కృష్ణమృగ చర్మము. కృష్ణమృగం అంటే నల్ల జింక అన్నమాట. నల్ల జింక చర్మం మీద కూర్చుని జపం చేయడం చాలా మంచిది, కానీ జపం చేసేవాళ్ళకి మళ్ళీ ఒక నియమం ఉన్నది. ఏ జంతువుని చంపి దాని చర్మమును తీసుకుని దాని మీద కూర్చుని జపం చేస్తే అది మహాపాపం, జప ఫలితం రాదు. జంతువులు తమయంత తాము చచ్చిపోయినప్పుడు, కాలధర్మం చెందినప్పుడు ఆ జంతువుల చర్మములు ఒలిచి వాటిని నేల మీద వేసుకుని దాని మీద కూర్చుని జపం చేస్తే పుణ్యం వస్తుందిట. తెలియక అజ్ఞానంతో కొంతమంది ఏం చేస్తున్నారు, నల్ల జింక చర్మం మీద కూర్చుని జపం చేస్తే ఏదో డబ్బు వస్తుందిట, పులి చర్మం మీద కూర్చుంటే సంపదలు వస్తాయట అనుకుని అన్యాయంగా పులుల్ని జింకల్ని చంపి హింసతో కూడినటువంటి ఆ చర్మములు తెచ్చి వాటి మీద కూర్చుని మంత్రజపాలు చేయడం మొదలెట్టారు. దీనివల్ల మహాపాపం తప్ప సిద్ధి రాదు. పూర్వం ఋషులు అహింసాపరులు, వాళ్ళ ఆశ్రమాల దగ్గరికి మృగాలు వచ్చేవి, పులులు కూడా కుక్క పిల్లల్లా తిరిగేవి అక్కడ. కొంతకాలం పోయాక వయస్సుడిగి ఆ జంతువులు చచ్చిపోయేవి. తమంత తాము చచ్చిపోయిన పులో, తనంత తాను చచ్చిపోయిన జింకో అటువంటి వాటి మృగాలను పట్టుకొచ్చి వాటి చర్మం ఒలిచి వాటి కళేబరాన్ని పూడ్చిపెట్టి లేక దహనం చేసి వాటికి కూడా తిలోదకాలు ఇచ్చి అప్పుడు ఈ చర్మములు ఎండబెట్టి వాటి మీద కూర్చుని జపం చేసేవారు, వాటి మీద పడుకునేవారు. వారు ఎంత మహాత్ములండి వాళ్ళు. కణ్వ మహర్షి తపస్సు చేస్తూ ఉంటే ఆయన ఆశ్రమంలో ఏనుగు తొండం పడితే ఏనుగు తొండం దగ్గర సింహం కూర్చుని సేదదీరేది, కప్ప నీడబడితే పడగ ఎత్తితే కప్ప ఇలా పడగ ఎత్తినప్పుడు ఏమవుతుంది, పాము పడగెత్తితే ఏమవుతుంది, ఆ పాము పడగ నీడ నేల మీద పడుతుంది, ఆ నీడలో కప్ప సేదదీరేదట. కప్ప కనబడితే పాము లటుక్కుని అప్పం తిన్నట్టు మింగాలి, కానీ మింగకుండా కప్పని కాపాడేది పాము, పాముకి సేవ చేసేది కప్ప. పులి ఆవు మేక జింక భయంకరమైన కొండ చిలువలు సింహాలు తోడేళ్ళు ఎలుగుబంట్లు పాములు కప్పలు తేళ్ళు జర్రులు మండ్రగప్పలు ఇవన్నీ పరస్పరం అవగాహనతో స్నేహం చేస్తూ తిరిగేవిట. అది ఆ మహాముని యొక్క అహింసాతత్వం. మునులు గొప్పవాళ్ళైతే వాళ్ళ ఆశ్రమాల్లో ఇలాంటి సంఘటనలు ఉంటాయి. మునులలో క్రౌర్యం ఉంటే వాళ్ళ ఆశ్రమాల్లో వాళ్ళు పరస్పరం యుద్ధం చేసుకుని కొట్టుకు తెచ్చిపోతారు. పూర్వం మహర్షులు అటువంటి వాళ్ళు గనకే వాళ్ళ ఆశ్రమంలో వైరుధ్యం విడిచిపెట్టేవారు. ఇప్పుడు ఈ శుకుడి కోసం సాక్షాత్తు శివుడు పవిత్రమైన హింసతో సంబంధం లేని ఒక కృష్ణ మృగ చర్మాన్ని ఇచ్చాడు. దండం వచ్చింది, కమండలం వచ్చింది, నల్ల జింక చర్మం వచ్చింది, మెడలో యజ్ఞోపవేతం కూడా తనంత తాను వచ్చింది. అందుకే అటువంటి వాళ్ళు ఉపనయనం అయ్యుండి కూడా ఉపనయనము కానివారు అని పిలువబడతారు. అనుపనీతులు అనగా స్వతసిద్ధముగా యజ్ఞోపవేతముతో పుట్టినవారు. అలా పుట్టుకొచ్చాట ఆయన. ఆయన పుట్టగానే తండ్రి దగ్గర బృహస్పతి దగ్గర సకల శాస్త్రాలు నేర్చుకున్నాడు. చిన్నప్పుడే విద్యలన్నీ వచ్చాయి ఆయనకి, కారణజన్ముడు గనక. విద్యలు నేర్చుకుని వైరాగ్యముతో హిమాలయ పర్వతములకు వెళ్ళి తపస్సు చేసుకుని పంచభూతాల్లో కలిసిపోయాడు ఆయన. అంతటి మహాత్ముడు కొడుకు తనకు దూరం అయిపోతూ ఉంటే తట్టుకోలేక వ్యాసుడు అంతటి వాడు, కుమార వెళ్ళిపోకనైనా, నువ్వు లేకపోతే ఉండలేను, నువ్వు నిజంగా జ్ఞానివి, వైరాగ్య సంపన్నుడివి, ఈ సంసార బంధాలకు అతీతుడివి, కానీ నిన్ను విడిచి నేను ఉండలేకపోతున్నాను, కారణం నీవు అంత గొప్పవాడివి గనక. ఒక ఉత్తముడు జ్ఞాని పండితుడైన కుమారుణ్ణి దూరం చేసుకోవడం తండ్రికి మహాబాధ కలిగిస్తుంది, వెళ్ళొద్దని ఏడుస్తూ వెంటబడ్డాడు. కానీ ఆయన మాత్రం, నాకు ఈ సంసారం వద్దు, ఈ భూమండలంలో ఉండను, అన్నిటికీ అతీతంగా హిమాలయాలకి పోతానని వెళ్ళిపోయాట. వెనకే వ్యాసుడు కుమార అంటూ వెంటబడ్డాడు. ఆయన ఏం పట్టించుకోలేదు. సహజంగా తల్లిదండ్రులు నాయనా వెళ్ళిపోకరా ఇంట్లో ఉండరాని గట్టిగా పిలిస్తే వెడతానే విట్లే, మళ్ళీ వస్తానులే, లేదా వాట్సాప్ కాల్ చేస్తానులే, స్కైప్లోకి వస్తానులే అని చెప్పకుండా ఏ పిల్లలైనా ఉండగలరా. కానీ అవేమీ లేకుండా అతీతంగా వెళ్ళిపోయాడు ఆయన. అందుకే ఆయనని వైరాగి, విరాగి, రాగము లేనివాడు, అనురాగాదులు లేనివాడు, ద్వేషం లేనివాడని పిలిచారు. ఆయనే శుకుడు, అవధూత, అద్వైత తత్వం బాగా ఎరిగినవాడు. సంస్కృతంలో వ్యాసుల వారు స్వయంగా రాసుకున్నారు కొడుకు గురించి.
యం ప్రవ్రజంతం అనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతరాజుహావా పుత్రేతి తన్మయతయా తరవోభినేదుహు తం సర్వభూత హృదయం మునిం ఆనతోస్మి.
ఈ శ్లోకాన్ని పోతన గారు అనువాదం చేశారు.
సముడై ఎవ్వడు ముక్తకర్మచయుడై సన్యాసియై ఒంటిబోవ మహాభీతి ఓహో కుమారయనుచు వ్యాసుండు చీరంగ వృక్షములు తన్మయతన్ ప్రతిధ్వనులు చక్కంజేసే మున్ను అట్టి భూతమయున్ మృక్యద బాధరాయణి తపో ధన్యాగ్రణిల్ ధీమణిన్.
సుకుడు సకల ప్రాణులను సమానంగా చూస్తాడు. ఆయనకి ఏ ప్రాణి మీద రాగము లేదు, ద్వేషము లేదు. ఇతడు నావాడు, వీడు పరాయివాడు అనే భేదభావం లేని మహాత్ముడు ఆయన. అందుకే ఆయన్ని సముడు అన్నారు.
ముక్త కర్మచయుడు, అన్ని కర్మలకి అతీతమైన వాడు.
మనం ఒక పని ఎందుకు చేస్తున్నాం చెప్పండి?
ప్రయోజనం కోసం చేస్తున్నాం. ఏ ప్రయోజనము నీకు లేదు అంటే ఎవడైనా పని చేస్తాడా?
అయ్యా నేను పురాణం వింటున్నాను, దానివల్ల నాకేం లాభం లేదు, నాకు ఆనందం కలగడం లేదు అనుకుంటే పురాణం వినడానికి ఎవడన్నా వస్తాడా? పురాణం వింటే ఆనందమో లేక మోక్షం వస్తుందనో పాపాలు పోతాయనో ఆఖరిని ప్రసాదం దొరుకుతుందనో కనీసం ఇంట్లో కంటే ఇక్కడికి వస్తే కాలక్షేపం అవుతుందనో ఏదో కారణం లేకుండా ఎందుకైనా వస్తారా రారు? ఇప్పుడు ఆయన ఉన్నాడు, కెమెరా ఎందుకు పెట్టాడు? ఈ కెమెరా పెడితే వాళ్ళకైతే రేపైనా ఇంత జీతం వస్తుందని. ఏమీ రాదు, నీకు డబ్బులు చచ్చినా ఇవ్వం, కెమెరా పెట్టంటే వస్తాడా? రాడు. అంటే ఆయనకి ఓ ప్రయోజనం ఉంది. ఈ విధంగా ప్రతి ప్రాణి ఏదో ఒక ప్రయోజనము లేకుండా ఏ పని చేయడు. కానీ ప్రయోజనం ఆశించకుండా నిత్యం కర్మలు చేసేవాడికి కర్మలతో సంబంధం ఉండదు కనుక వాడిని ముక్త కర్మ చేయడు. నేను మానవుండి పుట్టాను, జీవునై పుట్టాను, నా పని చేసుకుపోతాను. ఈ పని వల్ల నాకు లోకానికి ఉపకారం దొరుకుతుందో అపకారం దొరుకుతుందో అని మాత్రమే ఆలోచిస్తాను. ఉపకారం జరిగితే పని చేస్తాను, లోక ద్రోహంతో కూడిన పని చెయ్యను అనుకుని ప్రయోజనం ఆశించకుండా కర్మాచరణ చేసేవాడు, కర్మ చేసి కూడా కర్మలకి సంబంధం లేనివాడు గనక సయేవ ముక్త కర్మ అని పిలువబడతాడు. కర్మ ముక్త కర్ముడు అంటే అసలు పని చెయ్యని వాడని కాదు. పని చేయకుండా పొద్దున్నది సాయంకాలం దాకా కూర్చుని తింటే పొట్ట వస్తుంది, అనారోగ్యం వస్తుంది. కర్మాచరణము చేసి ఈ కర్మల యొక్క ఫలితం ఆశించకుండా ఇదంతా భగవంతుడు చేయిస్తున్నాడు అని పరమేశ్వరార్పణ వస్తువు అని కర్మల ఫలితం భగవంతుడికి అర్పించేవాణ్ణి ముక్త కర్మ చేయుడు అంటారు.
సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అని కృష్ణుడు చెప్పాడు.
అన్నీ విడిచిపెట్టి నువ్వేం చేసినా నాకు సమర్పించు, నన్నొక్కడనే శరణు కోరు, అప్పుడు నేనేం చేస్తాను? నిన్ను సమస్త పాపాల నుంచి విముక్తుని చేస్తాను, నీకు మోక్షమిస్తాను అన్నాడు ఆయన. అలా కర్మాచరణము చేసి దానిని భగవంతుడికి సమర్పిస్తూ కర్మల వల్ల ఫలితం ఆశించకుండా ఉన్న మహాత్ముడు సుకుడు. అందువల్ల ఆయన సముడు, ముక్త కర్మ చేయుడు.
సన్యాసి, సన్యాసి అంటే కాషాయ వస్త్రాలు కట్టుకునేవాడునే కదా.
సన్యాసి అంటే కాషాయ వస్త్రాలు కట్టుకునేవాడు కాదు, కాషాయములు కూడా సన్యాసములు ఒక భాగం. సన్యాసుల్లో రకరకాలైన విధానాలు ఉన్నాయి. శ్వేతవస్త్రాలు, కాషాయ వస్త్రాలు, దిగంబరత్వం, ముండి, జటిలహ, శంకరాచార్యులు చెప్పలా జటిలో ముండి, ఇవన్నీ ఉన్నాయి.
బధిర పంగ్వంద భిక్షుక బ్రహ్మచారి జటి పరివ్రాజకాతి తిక్షపణక అవధూతక పాలికాధ్యనాథులకు గాన భూసురోత్తమ గార్హస్థ్యమునకు సరి అంటాడు అల్లసాని పెద్దన్న.
ఈ భూలోకంలో ఎన్నో విధానాలతో సన్యాసాలు ఉన్నాయి. కొందరు గుండు చేయించుకునేవాళ్ళు, కొందరు జుట్టు పెంచుకుని ముడి వేసుకునేవాళ్ళు, కొందరు శ్వేతవస్త్రాలు ధరించేవారు, కొందరు కాషాయం ధరించేవారు, కొందరు దిగంబరులు, కొందరు గడ్డాలు మీసాలు జుట్టు అన్నీ కలిపి పెంచేవాళ్ళు, కొంతమంది ఈ జడల్ని అట్ట కట్టించేవాళ్ళు. ఇలా రకరకాల మార్గములతో ఉండే ఎంతోమంది మహాత్ములు ఉన్నారు. వీరంతా మార్గాన్ని అనుసరించడం వల్ల మాత్రమే సన్యాసులు కారట. సత్ అంటే బ్రహ్మ పదార్థము, న్యాసము అంటే ఉంచుట. సత్, న్యాసము, సన్యాసము అంటే తాను ఏ పని చేసినా తన మనస్సుని పరబ్రహ్మయందే లగ్నము చేయుట. ఉదాహరణకు ఒక్క 2 నిమిషములో 2 సెకండ్లో మీరు గుళ్ళోకి వెళ్ళారు, 2 నిమిషాలకు వెళ్ళండి 2 సెకండ్లో. ఇంత క్యూలో నానాయాత్ర అప్పుడు అక్కడికి వెళ్ళే సమయానికి మెడబట్టుకుని ఎవడోహుడు గింటేస్తాడు, కదులు కదులు అంటాడు. దేవుడి దగ్గర కూర్చున్నా వాడి బతుకు కదలడమే, అదో బతుకు కొంతమంది ఉద్యోగాలు, అదో దురదృష్టం అనుకోండి. నేను చాలాసార్లు ఎందుకు చెప్తున్నానంటే ఆ ఉద్యోగంలో తొయ్యాలి, తొయ్యకపోతే లక్షల మంది వెనకుంటారు. కాబట్టి తప్పనిసరిగా మనల్ని మెడబట్టి గంటవలసిన బాధ్యత వాళ్ళకున్నది, ఏదో రకంగా గెంటాలి. ఆ గెంటేటప్పుడు కదులు పోవోయ్ పోవోయ్ అని తిట్టడం ఎందుకు, హరి హరి అనండి. అప్పుడు నువ్వు హరి అన్నాక హరిలో కలిసిపోతావు. హరినామస్మరణం ఏమన్నా కష్టమా? భగవన్నామం చేయండి, మా పీఠంలో అలాగే చేసాం. ఎవరినైనా తప్పుకోవాలంటే హరి అన్నమే. ఇంకా కదలకపోతే వాణి హరి అని పళ్ళు పటపట్లాడిస్తూ మరీ తిట్టు, కానీ తిట్టకు, బూతులు తిట్టకు, పోవాయి పోవాయి అంటే వారు నువ్వు రేపు పొద్దున పోతావు, ఎక్కడికి నరకానికి పోతావు. దైవ సన్నిధానంలో పోవాయి అని గెంటకూడదట. ఎంత కష్టం వచ్చినా, అవతల వాడిని గెంటవలసి వచ్చినా చక్కగా హరినామస్మరణతో చిరునవ్వుతో గెంటడం ఒక కళ. అలాంటి ఒక ఆవిడ్ని నేను చాలా కాలం క్రితం చూశాను. ఒకప్పుడు నేను కూడా ఎల్వి సుబ్రహ్మణ్యం గారి సమయంలో ఎల్1లో దర్శనానికి వెళ్ళాను. ఆ లోపల ఒక ఆవిడ ఒక వాలంటీర్గా వచ్చింది. ఆవిడ చిరునవ్వు నవ్వుతూ హరి హరి అని తోసింది. అసలు ఆవిడ ముట్టుకుంటేనే శరీరానికి తన్మయత్వం వచ్చింది, ఎందుకంటే హరినామస్మరణం అంత గొప్పది కనుక. ఇవి నేర్పాలండి మనకి. ఏదో అక్కడికి వెళ్ళాం, ఉద్యోగం చేసాం, ఇంత పొట్టపోషణ కోసం డబ్బు తీసుకుంటున్నాం అంటే ఉపయోగం లేదు. మనం హరి సన్నిధానంలో ఉన్నంత వరకు నిరంతరం హరినామస్మరణ తప్ప మరొకటి చేయకూడదు. నిరంతరం హరి హరి అంటే ఎంత లాభమో తెలిసినా ప్రాణం పోయేటప్పుడు నారాయణ అండం వల్లే అజామీళుడనే పాపాత్ముడు భ్రష్టుడు శిష్టుడయ్యాడు, మోక్షం పొందాడు. అంత్యకాలంలో హరినామస్మరణం చేస్తే మనం తరిస్తాం. కాబట్టి ఏం చేయాలి? హరి ఓం అనండి. నా శిష్యులకి అలాగే నేర్పాను, వాళ్ళు అలా చేస్తున్నారు. భార్యాభర్తలు ఈ మధ్యకాలంలో చాలామంది భార్య భర్తని హరి అని పిలవడం, అలాగే భర్త భార్యని హరి అని పిలవడం చేస్తున్నారు. వంకాయ కూర కావాలనుకోండి, హరి వంకాయ అనండి. అప్పుడు రేపు పొద్దున వంకాయ కూరలో కూడా హరి చేరతాడు. లేదా టెంకాయ అనండి, మంచినీళ్ళు కూడా హరి అనండి. అన్నిటికీ హరినామం చేర్చండి పక్కన. హరినామమే కడు ఆనందమయము అని అన్నమాచార్యుడు ఎందుకు చెప్పాడు? మరి ఇప్పుడు ఈ పదార్థాలు కూడా పరబ్రహ్మ అవుతాయి. అన్నం పరబ్రహ్మస్వరూపం అంటే నీవు హరినామస్మరణ చేస్తే అవుతుంది. హరి లేకపోతే సరి అయిపోతావు నువ్వు రేపు పొద్దున్న. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా అక్కడున్నప్పుడు కూడా ఆ శకను క్షణంలో కూడా దృష్టి అక్కడ పెట్టాలి. ఈ క్షణంలో మనం ఆయనలో లీనమైపోవాలి. ఆ కాసేపట్లో ఆయనే మనం, మనమే ఆయనే అయిపోతే, ఈ కిందకి చెప్పారుగా గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఒక సెకండ్లో గెంటుతారు. ఈ సెకను బాహ్య ప్రపంచం మరిచిపోయి చూస్తున్న పరబ్రహ్మములో మనస్సు లగ్నం చేస్తే నీ మనస్సు సత్తు బ్రహ్మ పదార్థమునందు న్యాసమయ్యింది కనుక నువ్వు సన్యాసివి. నీవు ఏ మంచి పని చేస్తున్నా ఆ మంచి పనిలో నీ మనస్సు లగ్నం చేయగలిగితే నువ్వు సన్యాసి అవుతావటే, సంసారంలో ఉన్న సన్యాసి అవుతావట. కాబట్టి సన్యాసి అనగా పరబ్రహ్మమునందు తన సమస్తము నిత్యము ఉంచేటటువంటి వాడు. న్యాసం అంటే ఉంచుట, అలా ఉంచాలి. అటువంటి సన్యాసి అయిపోయాడు ఆయన. సర్వాంతర్యామి అయిన పరమాత్మని తనలో కలుపుకున్నాడు, తాను పరమాత్మలో కలిసిపోయాడు. ఒంటరిగా వెళ్ళాడు. చిట్ట చివరికి ఏ జీవి అయినా ఒంటరిగా వెళ్ళవలసిందే, జంటగా ఎవరూ రారు. మొగుడు పెళ్ళాలి ఇద్దరు ఒకేసారి ఆత్మహత్య చేసుకు చచ్చిపోయినా భార్య ఎటెడుతుందో భర్త ఎటెడతాడో తెలియదు. ఇద్దరికీ కన్ఫర్మేషన్ బెర్తులు కావు, ఒకే చోట ఉండవు. అప్పర్ బెర్తులు ఏరు బెర్తులు ఏముండవు అక్కడ. ఎవరి కర్మమును అనుసరించి వాళ్ళు పెడతారు. కర్మానుగో గచ్చతి జీవయేక, ఇది గ్రహించి అన్నీ విడిచి చివరికి నన్ను నేనే ఉద్ధరించుకోవాలనుకుని వెళ్ళేవాడు ఒంటరివాడు. సుకుడు అలా ఒంటరిగా వెళ్ళాడు. అలా వెళ్ళిపోతున్న ఆయన వెంటపడి వ్యాసుడు, కుమారా నీవు లేనిదే ఉండలేను, నీవు లేని ఈ లోకం శూన్యం, నాకు నా కోసం కొంతకాలం ఉండు నాయన అని బతిమాలెట్ట ఏడ్చాడు. అప్పుడేం జరిగింది? ఈయన ఓహో కుమారా అని అరుస్తూ ఉంటే సుకుడు ఎప్పుడో ముందుకు వెళ్ళిపోయాడు, ఈయన వెంట పెడుతున్నాడు. ఈయన అరిచిన అరుపులు హిమాలయ పర్వతాల్లో ఉన్న కొండల్లో నుంచి, గుహలలో నుంచి, చెట్లలో నుంచి మారుమోగాయి. ఇక్కడ చూడండి, ఓపెన్ గ్రౌండ్లో ఉపన్యాసం, అప్పుడప్పుడు నా ఉపన్యాసం నాకే రీసౌండ్ ఇచ్చి వినపడుతోంది. అలా ప్రతిధ్వనించేట కొండల్లోంచి గుహల్లోంచి. అది ఎలా ఉంది? ఈయన ఓహో అంటే అట్నుంచి మళ్ళీ ఓహో అనే శబ్దం వచ్చేది. అప్పుడు వ్యాసుడు, ఇంత పూర్వం నా కుమారుడు రూపంతో నాన్న అంటే నాన్న అనేవాడు, ఇప్పుడు ఈ చెట్లుగా పుట్టలుగా, కొండలుగా, గొట్టలుగా, వాయువుగా, అగ్నిగా, జలంగా, ఆకాశంగా, భూమిగా, మొత్తం ప్రపంచంగా పంచభూతాలుగా మారిపోయి ఆ పంచభూతాల్లోంచి నాకు ఓహో అని సమాధానం ఇస్తున్నాడు అనుకున్నట్ట. అది సర్వభూతమయుడు అంటే. ఇదివరకు సామాన్య మానవుడిగా ఉన్నాడు, ఇప్పుడు సర్వంలో నుంచి జవాబిస్తున్నాడు ఆయన. వృక్షములున్ తన్మయతన్ ప్రతిధ్వనులు చక్కం చేసే సుకుడు అలా అంతటా వ్యాపించి అన్నిటిలోంచి సమాధానమిచ్చాడు. అటువంటి భూతమయుడు బాధరాయణి, బాధరాయణుడు అనగా వ్యాసుడు, ఆయన కొడుకు గనక సుకుణ్ణి బాధరాయణి అంటారు. ఇంతకీ వ్యాసుడికి బాధరాయణుడు అని పేరు ఎందుకు వచ్చింది అంటే బదరీలో తపస్సు చేశాడు ఆయన. బదరీ అనగా రేగు, రేగు చెట్లు బాగా ఉండేవి పూర్వం బదరీలో, అందుకని దానిని బదరీ వనము, రేగు చెట్ల తోట అన్నారు. ఆ రేగు చెట్టు కింద తపస్సు చేయటం వల్ల ఆయనకి బాధరాయణ అని పేరు వచ్చింది. కాబట్టి మీరు కూడా ఎవరన్నా రేగు చెట్టు కింద కూర్చుంటే బాధరాయణుడు అవుతారా అంటే, రేగు చెట్టు కింద కూర్చున్నవాడల్లా బాధరాయణుడు అవడు, అంత తపస్సు చేస్తే బాధరాయణుడు అవుతాడు. ఆయన కొడుకైన సుకుడు బాధరాయణి. ఆ బాధరాయణి కనపడకుండా పోయట. ఇక్కడే ఒక తమాషా జరిగిందండి. సుకుడు అంతర్ధానం అయిపోయాక వ్యాసుడు వెంట వస్తున్నాడు. అక్కడ మందాకిని అని ఒక నది ఉన్నది, మేరుపర్వతం దగ్గర, కేదారం దగ్గర పైనుంచి కిందకి దబదబా ప్రవహిస్తున్న నది ఉన్నది. ఆ నది గంగానది. గంగానదిని ఆ ప్రాంతంలో మందాకిని అని పిలుస్తారు. ఆ మందాకిని జలంతో శివుణ్ణి రోజు అభిషేకిస్తారు అక్కడ. అందుకనే మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహు పుష్పసు పూజితాయ తస్మై మకారాయ నమశివాయ అని నమశివాయ మంత్రంలో ఒక్కొక్క అక్షరంతో ఒక్కొక్క శ్లోకం రాశారు శంకరుల వారు. దానికి పంచాక్షరి స్తోత్రం అని పేరు. అందులో మందాకిని సలిలము ఆకాశగంగా జలము చేత అభిషేకము పొందబడేవాడా అని శివుణ్ణి వర్ణించాడు ఆయన. రోజు ఆ చల్లని మందాకిని జలాన్ని మంచి బిందెలతో, రాగి బిందెలతో పట్టుకెళ్ళి తెల్లవారుజామున 3-4 గంటల మధ్యలో అర్చకులు లింగం మీద పోసి అభిషేకం చేస్తారు. ఆ అభిషేకం ఒకప్పుడు నా అదృష్టవశత్తు చూడగలిగాను. నా 8 ఏళ్ల వయస్సులో ఇంట్లోంచి పారిపోయి హిమాలయాల్లో 6 నెలల పైగా ఉండి తపస్సు చేయాలనే కోరికతో వెళ్ళిపోయి, అదో పెద్ద కష్టమైన కార్యక్రమంలండి, అదో విచిత్రమైన ఘట్టం, అదంతా ఇప్పుడు మీకు చెప్పలేరు. కానీ ఆ రోజుల్లో ఆ భయంకరమైన చలిలో చిన్ని చిన్ని లాగు చొక్కాలతో గడిపాను. అది 8 ఏళ్ల వయస్సు. ఆ కాలంలో అర్చకులు నన్ను చాలా ప్రేమగా చూసేవారు. అక్కడ యోగులతో చాలా కాలం జీవించాను. ఆ మహాత్ములు యోగుల యొక్క అనుగ్రహం వల్లే ఇవాళ మీ అందరికీ పురాణాదులు చెప్పగలుగుతున్న మహానుభావులు, దివ్య యోగులు అక్కడ ఇప్పటికీ ఉన్నారు. వేల సంవత్సరాల ఆయువు కలిగిన మహానుభావులకి నిలయం బదరిక, కేదారం వంటి దివ్యక్షేత్రాలు. అక్కడ కొండగుహలలో అదృశ్య రూపాల్లో ఉంటారు. మనం భక్తితో ప్రార్థించి యోగుల దర్శనం కావాలని తపిస్తే వాడు ఏదో రూపంలో దర్శనమిస్తారు. చాలా కాలం క్రితం నేను ఆ కొండ మీదకి వెళ్ళాను. అక్కడ పెద్ద కొండ ఉన్నది. ఆ కొండ పేరు చెప్పే అధికారం నాకు లేదు కాబట్టి చెప్పడం లేదు. హిమాలయాలలో ఒక గొప్ప కొండది, పూర్తిగా మంచుతో ఆవరింపబడిన కొండ. హిమాలయాల్లో కేదారం బందరీల దగ్గర ఏం చేస్తారంటే, కార్తీక మాసంలో పూర్ణిమ నాడు హారతి ఇచ్చాక ఇంకా గుడికి సీలు వేసేస్తారు. ఆ లోపల దీపాన్ని వెలిగించి, ఆవునేతితో దీపం వెలిగించి, పూర్ణిమ నాడు బదరీ ఆలయానికి ఇటు కేదారనాథుని ఆలయానికి తాళం వేస్తారు. మళ్ళీ వైశాఖ మాసంలో అంటే మే నెలలో తలుపులు తీస్తారు. ఈ 6 నెలల్లో ఇంకా తలుపులు ఎవరూ తీయరు. ఎందుకు తీయరంటే పూర్తిగా మంచుతో కూరుకుపోతుంది, కప్పబడి ఉంటుంది. అది పెద్ద మంచు కుప్పది, అక్కడికి ఎవరు వెళ్ళలేరు, వెళితే చచ్చిపోతారు. మామూలుగానే వేసవికాలంలో వెళితేనే ఆ చలి తట్టుకోలేమంటే ఇంకా కార్తీక మాసం దాటాక అక్కడ ఎవడు ఉండగలుగుతాడు. ఆ ప్రాంతంలో కార్తీక మాసంలో జనానందని పంపేస్తారు. పంపినా పంపపోయినా ఎవరు ఉండరు కూడా. అటువంటి చోట ఉండిపోవాలని ఒక నిర్ణయం తీసుకుని ఒక కొండ గుహలో అదృశ్యంగా దాక్కున్నారు, ఎవరికీ కనపడకుండా. కనపడితే కిందకి తీసుకుపోతారు కనుక. ఆ కొండ గుహలో, చాలా ఎత్తైనటువంటి కొండ గుహలో ఒక గంట కూర్చున్నాక శరీరం స్తంభించిపోయింది. నాకు అవయవాలన్నీ బిగుసుకుపోయాయి, ప్రాణం పోయేటట్టు అయిపోయింది. సూదులతో ఒళ్ళంతా పొడి చేస్తే కూడా అంత బాధ కలగదు. మంచులో ఉన్నవాడికి శరీరం అంతా గుచ్చుకున్నట్టు అయిపోతుంది, శరీరం స్తంభిస్తుంది. కాసేపటికి ఊపిరి ఆగిపోయి చచ్చిపోతాడు. దీనికి కోల్డ్ బర్నింగ్ అంటారు. ఆ భయంకరమైన చలికి చచ్చిపోతున్న సమయంలో ఇక నాకు శివుడే దిక్కయ్యాడు. పరమేశ్వర, నీకోసం వచ్చి తపస్సు చేద్దామని వచ్చి ఇక్కడ ప్రాణం విడిచిపెడుతున్నాను. ప్రాణం పోయినా పర్వాలేదు, మళ్ళీ హిమాలయాలలో తపస్సు చేసుకునే ఒకనొక యోగిగా పుట్టించు అన్నాను. అప్పుడు తాడి చెట్టు కంటే ఎక్కువ పొడుగ్గా ఉన్న ఒక మహానుభావుడు, తాళప్రమాణ శరీరుడు, ఒక దిగంబరుడు వచ్చాడు అక్కడికి. ఆయనకి పెద్ద పెద్ద జడలున్నాయి, శరీరం అంతా బక్కచిక్కిపోయి ఎముకలు మాత్రం ఇలా కనపడుతున్నాయి అస్థిపంజరంలా, కానీ పొడుగ్గా ఉన్నాడు ఆయన. ఆ మహాత్ముడు నా జుట్టు పుచ్చుకుని ఆ గుహలోంచి పట్టుకొచ్చి జోషిల మఠకి పట్టుకొచ్చాడు. జోషిల మఠ దగ్గర అయితే ఉండొచ్చు, అక్కడికి పట్టుకొచ్చేసాడు. ఎందుకంటే బదరీలో ఉన్న మూర్తిని జోషిల మఠంలోకి పట్టుకొచ్చి అక్కడే పూజ చేస్తారు ఈ చలికాలంలో. అక్కడికి తీసుకొచ్చి నవ్వుతూ ఐసా సాహస్ మత్కర్ణ అని అదృశ్యమైపోయాడు. ఆయనకి నాకు జరిగిన సంభాషణ అంతా మీకు చెప్పే అధికారం నాకు లేదు కాబట్టి చెప్పట్లేదు. కానీ చక్కగా జుట్టు పుచ్చుకుంటే నేను ఆయనతో పాటు ఆకాశంలోకి తేలిపోయాను. అక్కడి నుంచి పట్టుకొచ్చి ఇక్కడికి దిగబెట్టాడు ఆయన. అటువంటి దివ్య ప్రాంతాలు హిమాలయాలంటే. ఓ జుట్టు పుచ్చుకుంటే పైకి లేపితే బుర్ర గిర్రం తిరగాలి కదా, ఆయన చేత్తో తాకగానే చలి లేదు, ఆకలి లేదు. మళ్ళీ 48 గంటల పాటు అసలు నాకు ఆకలి దప్పిక ఉంటే ఒట్టు, క్షుత్పిపాసలు లేకుండా హాయిగా బతకగలిగాం. ఇలాంటి ఎంతోమంది మహాత్ములు అక్కడ ఉన్నారు. వాళ్ళల్లో ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క అనుభవం అన్నమాట. మళ్ళీ ఇలాంటి యోగుల్ని శ్రీశైలారణ్యాల్లో చూశాను. శ్రీశైలారణ్యంలోకి వెళ్ళడానికి నాకు కొంతమంది అదృష్టవశాత్తు ఒక అవకాశం ఇచ్చారు. కొంతమంది మహాత్ములైన అర్చకులు ఆ రోజులు అటువంటివి కనుక అడవుల్లోకి వెళ్ళినా ప్రమాదం ఉండేది కాదు. దొంగలు లేరు, తమిళనాడు నుంచి వచ్చి గంధపు చెట్లు కొట్టుకుపోయే నీచులు లేరు, వీళ్లతో యాత్ర వస్తుంది. ఈ స్మగ్లర్ల వల్ల ఏమవుతుందో తెలుసిన మీకు? ఉగ్రవాదులు ఎంత ప్రమాదకారులు అంటే వాళ్ళ వల్ల భక్తులు కూడా కష్టాలు పడవలసి వస్తుంది. వాళ్ళ వల్లే కదా ఇప్పుడు మనం అడవుల్లోకి వెళ్ళలేకపోతున్నాం. వాళ్ళ వల్లే కదా మనం గుళ్ళో కడుతూ ఉంటే ఎక్కడ పడితే అక్కడ నొక్కి అన్ని అవయవాలు పరీక్షిస్తున్నారు. ఇంత పూర్వం ఎప్పుడన్నా మనల్ని అవయవాలు పట్టుకుని పరీక్షించడం ఉందో గుళ్ళోకి వెళ్ళేటప్పుడు? ఇవాళ స్కాన్ చేయటం, అడుగడుగునా పట్టుకుని, ఇక పద్మాకర్ గారైనా ఒకటి, అక్కడ వాడికి రత్నాకర్ గారైన ఒకటి, ఎవడైనా ఒకటి. ఎందుకంటే అక్కడ ఉద్యోగం చేస్తున్నప్పుడు వాడు ఆ కాసేపు మహానుభావుడు, వాడు చక్రవర్తి కనుక ఇంక ఎక్కడ నొక్కకూడదు కూడా పట్టించుకోకుండా కసాపిసా నొక్కుతూ ఉంటే వీడు గెదగెదలు ఆడిపోతున్నాడు. నేనంటే పర్వాలేదు అనుకోండి, కానీ పాపం ఒక ఆయన ఒక ఇబ్బంది కలిగిన ఆయన ఉన్నాడు. ఆయన పాపం ఇంక చెప్పడానికి వీల్లేదు, మైకులు కనుక ఉపన్యాసాల్లో చెప్పలేము. ఆయనకు ఒక భారం ఉన్నది, ఆ భారాన్ని నొక్కాడు వాడు. ఇక ఆయన చూడండి పక్కన కూలబడిపోయి బాబోయ్ బాబోయ్ అంటూ ఉంటే అదేదో బాంబు అనుకుంటాడు వాడు.